తాత్పర్యము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: పామరులు ఫలములందు ఆసక్తి గలవారై తమ కర్మనొనరించినట్లు విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గమున వర్తింపజేయుటకై సంగరహితముగా కర్మనొనరింపవలెను. భాష్యం: కృష్ణభక్తి రసభావితుని, కృష్ణభక్తి భావనయందు లేనివాణిని కోరికలను అనుసరించి వేరుపరచవచ్చును. కృష్ణభక్తి భావనయందున్నవాడు కృష్ణభక్తి పురోగతికి దోహదము కానటువంటి దేనిని ఉనరింపడు. అట్టివాడు భౌతిక కర్మలందు అమితానురక్తుడైన అజ్ఞాని మాదిరిగా కర్మనుడవించినను అతని ఆచరణము శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై ఉండును. కానీ అజ్ఞాని కర్మలు ఇంద్రియ ప్రీత్యర్థమై ఉండును. కావున ఏ విధముగా కర్మనుడవింపవలెనో మరియు ఎట్లు కర్మ ఫలములను కృష్ణభక్తి ప్రయోజనార్థమై వినియోగించవలెనో కృష్ణభక్తుడు జనులకు చూపవలెను.
శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీనివాసాది గౌరవభక్తవృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
తాత్పర్యం: పామరులు ఫలములందు ఆసక్తి గలవారై తమ కర్మను అనుసరించినట్లు విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గమున వర్తింపచేయుటకై సంగరహితముగా కర్మనొనరింపవలెను. దీని అర్థం ఏమిటి? మొట్టమొదట దీని అర్థం తెలుసుకోవాలి. ఇది శ్లోకం యొక్క అర్థం. శ్లోకం కృష్ణుడు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ఏ విధంగా ఇది కర్మయోగం, 3వ అధ్యాయం కర్మయోగం, ఏ విధంగా ఒక తెలివైన వాడు, విద్వాంసుడైన వాడు, పండితుడైన వాడు లేదా తెలివి లేనివాడు ఎవరు ఏ విధంగా కర్మల్ని ఉన్నరిస్తూ ఉంటారు, ఎవరి యొక్క కర్మలు ఉన్నతమైనవి, ఎవరి యొక్క కర్మలు అధమమైనవి లేదా నిమ్న స్థాయికి చెందినవి, ఎవరి యొక్క కర్మలు తిరిగి భగవంతుని చేరుస్తాయి అనేది ఇక్కడ విశ్లేషణ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు కృష్ణుడు అంటే, పామరులు ఫలమునందు ఆసక్తి గలవారై తమ కర్మను ఉన్నరిస్తూ ఉంటారు. పామరులు అంటే ఎవరు? పామరులు అంటే మనం అనుకుంటాం సాధారణంగా చదువు లేని వాళ్ళు అని, కానీ చదువు లేని వాళ్ళు కాదు. ఎవరైతే నిజమైన జ్ఞానం కలిగి ఉండరో వాళ్ళు పామరులు. అంటే ఇప్పుడు బీఏ బీకామ్ వీళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళు కూడా పామరులు ఉన్నారు. ఎందువల్ల అంటే మనం చూద్దాం. ఇంకా విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గమును వర్తింపజేయుటకై, విద్వాంసుడైన వాడు అంటే పూర్తిగా ఎవరైతే విద్వాంసుడు అంటే నిజమైన జ్ఞానాన్ని విద్యని పొందినవాడు, విద్య అంటే ఏదైతే మనల్ని ఉద్ధరిస్తుందో అంటే ఈ భౌతిక సంసారం నుండి బయటికి తీసుకెళ్తుందో అది విద్య, అది ఆధ్యాత్మిక విద్య. విద్య అంటే జ్ఞానం, విద్య అంటే జ్ఞానం. జ్ఞానం అనేక రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. అంటే భౌతిక జ్ఞానం ఉంది, అంటే మనం ఏ విధంగా భౌతిక సంసారంలో ఇంద్రియ భోగం చేయవచ్చు, ఆనందం పొందవచ్చు ఇంద్రియాలకి అనేది కూడా ఒక జ్ఞానం, కానీ అది భౌతికమైనది. అదే మనం ఏ విధంగా తిరిగి మన ఆత్మస్థితికి స్థితిని పొంది మనం భగవంతుని చేరుకొని అక్కడ భగవంతుని సేవలో నియుక్తం అవుతాం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం. మనం ఎవరు, భగవంతుడు ఎవరు, ఎలా తిరిగి మనం భగవంతుని చేరుకోవాలి, ఈ సంసారం నుంచి బయటపడడం ఎలా అనేది ఆధ్యాత్మికమైన జ్ఞానం. ఇక్కడ చెప్పేది ఏంటి, ఎవరి గురించి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడంటే పామరులు అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్తుంది ఆధ్యాత్మిక విషయంలో. భగవద్గీత మాట్లాడేది ఆధ్యాత్మిక విషయాన్ని ముఖ్యంగా, అంతేగాని భౌతిక విషయాలు మాట్లాడుకోవడానికి కృష్ణుడు అక్కడ ఒక భగవద్గీత అంటే అర్జునుడికి ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. ఎందువలనంటే ఎందువల్ల అవసరం లేదు, భౌతికంగా అన్ని ధర్మాలు అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ నా యొక్క ఎవరు బంధువులు స్నేహితులు వీళ్ళతో నేను ఎందుకు యుద్ధం చేయాలి, ఇవన్నీ భౌతికంగా చూస్తాం మనం. అంటే శరీర భావంలో ఉన్నప్పుడు, దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు ఈ విధంగా వీళ్ళు నా దేశం వాళ్ళు నా స్వజనులు ఇవన్నీ. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తుంది ఆ యొక్క స్థితిలో కాదు మాట్లాడుతుంది, ఆధ్యాత్మిక స్థితి నుంచి కృష్ణుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక స్థితి గురించి ఇక్కడ చెప్తున్నాడు, అంతేగాని భౌతికమైన అంటే మనకి ఉన్న సంబంధాలు భౌతిక సంబంధాల గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ పావర్లు ఎవరు, పావర్ లేని వాళ్ళు అంటే ఎవరు ఇక్కడ, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మ గురించి ఎటువంటి జ్ఞానం లేదా భగవంతుడి గురించి, తిరిగి భగవంతుడితో మనం ఆత్మ ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనే జ్ఞానం లేని వాళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేని ఎందు ఆసక్తి కలిగి ఉంటారు, ఫలములందు ఆసక్తి గలవారై కర్మలు చేస్తూ ఉంటారు. అంటే మనం చేసే ప్రతి పనికి ఏదో ఫలం ఆశిస్తూ ఉంటారు. నేను ఇంత వ్యాపారం చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది, ఇంత లాభం వస్తే నేను ఈ విధంగా ఫలానా ఒక పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు లేదా ఒక కారు కొనవచ్చు లేదా ఇంత పేరు నాకు లభిస్తుంది అనేది ఎంతసేపటికి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, భౌతికంగా ఈ భౌతిక సంసారంలో మనకి పూజ లాభ ప్రతిష్ట లే ఇంకా ఇంద్రియ భోగం అంటే మనల్ని ఏ విధంగా అందరూ కొలుస్తారు లేదా సంఘంలో మన ప్రతిష్ట ఎలాగ పెరుగుతుంది లేదా మనకి ఏ విధంగా ఆనందం లభిస్తుంది మన ఇంద్రియాలకి, ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు ఎవరు, పామరులు అయినవాడు. మనం ఇప్పుడే చెప్పాను నేను ఏమని, చాలామంది పామరులు అంటే మనం ఏమనుకుంటాం విద్య లేని వాళ్ళు చదువుకోని వాళ్ళు అని. కానీ చదువు లేని వాళ్ళు ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారి అంటే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరంటే శ్రీల ప్రభుపాదులు వారి గురువు గారు, ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన యొక్క గురువు గారు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకున్నాం. ఆయనకి ఏమాత్రం చదవలేదు, కానీ ఆయన పావుడా కాదు, ఆయన ఏమీ చదవలేడు, పేపర్ మీద రాస్తే చదవలేదు చదివి చెప్పలేదు. కానీ ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, తిరిగి భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏమిటి, ఇవన్నీ ఈ భౌతిక సంసారం ఏ విధంగా సృష్టి జరిగింది, భగవంతుడు ఎలా దీన్ని సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు, ఈ విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన పామరుడి కింద కాదు. మనం అనుకుంటాం సాధారణంగా విద్య లేని వాళ్ళు పామరులోని, కానీ ఏ విద్య లేనివాడు, ఈ ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక విద్య కలిగిన వాడు ఎంఏ బిఏ లేదా పిహెచ్డి ఒక డాక్టరేట్ అయిన వాళ్ళకంటే కూడా చాలా గొప్పవాడు. ఎందువల్లంటే ఈ ఎంఏ బిఏ పిహెచ్డి ఇవన్నీ చదువుకున్న తర్వాత కూడా వాడు చివరికి మనిషి జన్మలో ఏదైనా సాధించాడు ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమీ ఉండదు. ఒకవేళ సాధిస్తే వాడు నిజమైన విద్యను పొందినవాడు అవుతాడు. ఎంఏబిఏ చదివిన తర్వాత కూడాను ఈ విద్యను కానీ అవగాహన చేసుకోగలిగే స్థితికి వస్తే వాడి విద్య సరైనది, ఉపయోగపడుతుంది. లేదంటే ఈ జన్మ తర్వాత వచ్చే జన్మలో తిరిగి దాని యొక్క ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గంలో వర్తింపజేయడుకే. విద్వాంసుడు అంటే ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకున్నారో, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, వాళ్ళు ఏ విధంగా చేస్తారు, జనులను ధర్మ మార్గమును వర్తింపజేయుటకై సంఘరహితముగా కర్మను అనుభవిస్తారు. సంఘరహితంగా అంటే ఏమిటి, అంటే సంఘ అందరితో కలిసే సంఘరహితంగా అంటే అందరితో కలవకుండా అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి, ఎవరితో మాట్లాడకుండా అని కాదు, ఎవరితో వాళ్ళ యొక్క ఎవరైతే ఇతర మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడే విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండకూడదు. ఉదాహరణకి చాలామంది క్రికెట్ గురించి మాట్లాడుతుంటారు లేదా రాజకీయం గురించి మాట్లాడుతూ ఉంటారు లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఏ విధంగా మన దేశంలో పెద్ద ధనికుడు అవ్వడం గురించి మాట్లాడుతూ ఉంటారు, ఏ విధంగా సంఘంలో ఒక రాజకీయ నాయకుడు అవ్వాలని మాట్లాడుకుంటూ ఉంటారు, ఇవన్నీ విషయాలు. అటువంటి వాటిలో మనం పాల్గొకూడదు, అది సంఘరహితంగా అంటే. అంతేకాని ఇంకెవరితో మాట్లాడకుండా పూర్తిగా ఉండడం అనేది కష్టం, ఎందుకంటే భౌతిక సంసారంలో ఉన్నాం. కానీ ఎంతవరకు అయితే మనం అవసరమో అంతవరకే మాట్లాడాలి వాళ్ళతో. అదే మనం నేర్చుకునేది సాధన అంటే ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి తెలుసుకోవాలి. మిగతా విషయాల్లో వాళ్ళతో సాంగత్యంలో ఉండకూడదు. ఇక్కడ వాళ్ళతో సాంగత్యం చేయడం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. సంఘరహితంగా సాంగత్యం చేయడం అంటే ఏమిటి, సత్సంగంలో ఉండాలని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సత్సంగం చేయాలి, సత్సంగం. నిజానికి సత్సంగం చేయడం అంటే ఏమిటి? సాధు సాధు సంఘం చేయడం అంటే ఏమిటి? సత్సంగం చేయడం అంటే ఏమిటి? ఇది ప్రశ్న. ఇక్కడ వాళ్ళని సేవిస్తూ వాళ్ళ నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ దాన్ని ఆచరించాలి. అది అంతేగాని వాళ్ళని సేవ చేస్తాం, మనకి తోచింది ఏదో వింటాం, అయిపోయిన తర్వాత వచ్చేస్తాం, ఇలాగాదు. కానీ మనం బయట ఏం చేస్తాం, పలానా వాడు ఈ విధంగా చేయాలి వ్యాపారం అంటే మనం దాన్ని ప్రయత్నం చేస్తాం చేయడానికి, అది సాంగత్యం అంటే. లేదా పలానా రాజకీయ నాయకుడు చెప్తాడు ఈ విధంగా జనాల నుంచి ఓట్లు పొందాలి అని, పక్కవాడికి చెప్తే వాడు కూడా ప్రయత్నిస్తాడు అనమాట ఈ విధంగా ఎలా ఓట్లు పొందాలి, లేదా ఈ వ్యాపారంలో ఏ విధంగా మనం ముందరికెళ్ళాలి అనేది వాడి దగ్గర నేర్చుకున్నది వీడు వీడు తన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ సాంగత్యం జరుగుతుంది. ఇక్కడ కూడా సాధువులతో సాంగత్యం అంటే అక్కడ నుంచి ఏదైతే విన్నామో, ఏదైతే మనం చూస్తున్నామో వాడు చేస్తుంది, దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది సాంగత్యం అంటే. ఇది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనం అటువంటి చోటల్లా మనం వాళ్ళ నుండి సాంగత్యం తీసుకుంటూ ఉన్నాం. అంతే కదా మనకి వ్యాపారం కానీ చదువు కానీ. ఉదాహరణకి పక్కింట్లో వాడు ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటే పక్కింటి ఆయన, మనం కూడా అటువంటి స్కూల్లోనో కాన్వెంట్లోనో మన పిల్లల్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, వాళ్ళ నుంచి సాంగత్యం మనం తీసుకుంటున్నాం అని అర్థం. అదేవిధంగా సత్సంగం చేయడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో ఉంటూ కొంత సమయాన్ని గడపడం లేదా వాళ్ళ పక్కనే నిలబడడం అని అనుకుంటారు. ఇది సాంగత్యం. లేదా వాళ్ళ పాదాలు కట్టుకుంటే మనకి ఏదో మన శరీరం అంతా మారిపోద్ది, దానివల్ల ఏమీ జరగదు, దానివల్ల ఎటువంటి మార్పు రాదు మనం. ఎవరైతే నిజంగా వైష్ణవులైన వాళ్ళు ఉంటారో, విష్ణు భక్తులు, వాళ్ళ యొక్క కేవలం పాదాలు పట్టుకోవడం వల్ల ఏం కాదు. వాళ్ళ పాదాలు పట్టుకోవడం వల్ల అర్థం ఏమిటి అంటే వాళ్ళని అడుగు జాడల్లో మనం నడుస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని, వాళ్ళ దగ్గర వాళ్ళ పాదాలు పట్టుకోవడం కానీ వాళ్ళ పాదాలకు నమస్కరించడం కానీ అంత అర్థం ఉంది. మరి అది చేస్తేనే మనం నిజంగా వాళ్ళ సాంగత్యం తీసుకున్నట్టు. అంతేగాని మనం వాళ్ళకి నమస్కారం చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ వాళ్ళు చెప్పింది వింటాం, ఈ చెవిలో వింటాం, రెండో చెవిలో వదిలేస్తాం, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే వినదాన్ని మనం ఆచరిస్తామో అప్పుడు మనకి నిజంగా సాంగత్యం చేసినట్టు వాళ్ళతో. ఇంకా వాళ్ళకి సేవ కూడా చేయాలి. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, ఏ విధంగా ఈ జ్ఞానాన్ని పొందాలి? ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం, విద్వాంసుడైన వాడు. విద్వాంసుడైన వాడు అంటే ఏమిటి? విద్యను పొందినవాడు. ఆ విద్య ఎలా పొందవచ్చు? కృష్ణుడు చెప్తున్నాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఆ జ్ఞానం ఎలాగా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న అంటే వాళ్ళకి శరణాగతి పొంది ప్రశ్నలు వేసి పరిప్రశ్నైన సేవయ, సేవ కూడా చేయాలి. సేవయ ఉపదేశంతి తే జ్ఞానం, అప్పుడు వాళ్ళు ఉపదేశంతి వాళ్ళు ఇస్తారు మనకి జ్ఞానం. జ్ఞానిన తత్వదర్శన, తత్వాన్ని దర్శించిన వాళ్ళు. తత్వం అంటే ఎవరిని దర్శించిన వాళ్ళు? ఎవరిని? భగవంతుణ్ణి. ఎవరు భగవంతుడు? కృష్ణుణ్ణి, విష్ణువుని దర్శించిన వాడు. ఇది చాలా స్పష్టంగా ఉండాలి. మళ్ళీ తిరిగి భగవంతుడు అంటే రకరకాల భగవంతులు కాదు, కృష్ణుడు, విష్ణువు. ఇది చాలా స్పష్టంగా ఉండాలి జ్ఞానం. అది స్పష్టమైన జ్ఞానం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందున, వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. మనం ఎప్పుడు కూడా విష్ణువు కృష్ణుడు ఇటే, ఇంకదే, ఇంక వేరేదేమి ఉండదు. అంత తీవ్రమైన భక్తి చేస్తే కానీ కృష్ణుడు చేరుకోలేము. ఎందుకంటే కృష్ణుడు చేరుకోవడం ఆశామాషి కాదు, మిగతా ఎవరినైనా దేవతలు తృప్తిపరచవచ్చు చాలా సులభం. అశుతోష అంటారు శివుణ్ణి, తెలుసా? చాలా తేలిగ్గా సంతృష్టి పొందుతాడు అనమాట శివుడు. కానీ కృష్ణుడు అలా కాదు. ఎందువల్ల అలా కాదు కృష్ణుడు అంటే, ఎప్పుడైతే కృష్ణుడు కానీ సంతృష్టి పొందాడంటే భక్తుడికి సేవకుడు అయిపోతాడు కృష్ణుడు. కృష్ణుడు భక్తుడికి అమ్ముడు పోతాడు. ఇంక భక్తుడు ఏం చెప్తే చేస్తాడు అనమాట కృష్ణుడు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఒకసారి భక్తుడికి సేవకుడు అయిపోయాడంటే కృష్ణుడు ఎందువల్ల అవుతాడంటే, ఆ భావం అంటే ఎవరైతే కృష్ణుడికి అనన్య భక్తి చేస్తూ ఉంటారో ఇంకే కోరికలు లేకుండా. అంటే ఇక్కడ ఏంటి, కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు కృష్ణ భక్తి పురోగతికి దోహదము కానటువంటి దేనిని చేయడు. అంటే కృష్ణ భక్తిలో ముందరకెళ్ళిన దాన్ని దేన్ని చేయడు. అవన్నీ ఏంటి, ఏవైతే చేస్తూ ఉంటాడో భక్తిలో ముందరకెళ్ళడానికి అవన్నీ ఏం చేస్తున్నాడు, ఏదైతే కృష్ణుడికి ఇష్టమో అదే చేస్తున్నాడు. అటువంటిది ఇష్టం లేదని ఏది చేయడు. అటువంటిప్పుడు కృష్ణుడికి అతనికంటే ప్రియమైన వాడు లేడు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు భక్తి యోగంలో. ఎవరైతే నా భక్తులు ఉంటారో అంతకంటే ప్రియమైన వాడు నాకు సృష్టిలో ఎవరు లేరు, కాబట్టి అతనికి సేవకుడు అయిపోదామని అనుకుంటాడు కృష్ణుడు. కాబట్టి చాలా చాలా కష్టం కృష్ణుని చేరుకోవడం. కానీ పద్ధతి అనేది చాలా సులభమైంది. ఏమిటి, హరినామం చేయడం. హరినామ హరినామ హరినామయం కేవలం కలవు నాస్తైవ 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 గతిరనిద. పద్ధతి చాలా సులభం, కానీ అది ఎలా ఉండాలి ఆ సాధన అంటే వ్యవసాయాత్మక బుద్ధి. ఏకేహ కురునందన కురునందన ఏకేహ అంటే ఒకటే ఒకటే లక్ష్యం. ఏమిటి మన లక్ష్యం, మిగతా వాళ్ళు చెప్పడం ఏమైనా ఉన్నాయి లక్ష్యాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, పాముళ్ళు ఫలంలో ఆసక్తి, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఉద్యోగం, మంచి ఇల్లు ఇలా కోరుకుంటే అది వ్యవసాయాత్మక బుద్ధి కాదు. కేవలం కృష్ణ ప్రేమ కావాలని కోరుకుంటేనే అది వ్యవసాయాత్మక బుద్ధి. లేదా ఇక్కడ ఏంటి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఈ శ్లోకం నుంచి ఇంకా నేర్చుకోవాల్సింది, మనం సంఘంలో అందరూ మనకు అనిపిస్తుంటుంది భక్తిలో మొదట్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒక మాల రెండు మాల జపం చేస్తాం అందరిలాగానే మనం కూడా జీవిస్తూ ఉంటాం. కానీ శుద్ధ భక్తుడైన వాడి జీవితం ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు. విద్వాంసుడైన వాడు జనుల ధర్మ మార్గం వర్తింపజేయటకై సంఘరహితముగా కర్మను నిర్వహిస్తాడు. అంటే వాడు చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసా, పూర్తిగా అందరికీ భిన్నంగా ఉంటాయి. దానికి ఉదాహరణ ఏమిటంటే, మేము ఎప్పుడైతే పుస్తక విధానానికి వెళ్తూ ఉంటామో వాళ్ళు చెప్తారు, ఏమిటయ్యా పుస్తకాలు అమ్మడం ఇవన్నీ ఎందుకు, చూడబోతే బాగా కుర్రోడివి, అంతా శక్తి ఉంది ఒంట్లో, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా అంటారు. ఎందుకంటే వాళ్ళు అలా అంటారు, భిన్నంగా కనిపిస్తుంది వీడు చేసే పనులన్నీ అలాగే కనిపిస్తాయి. ఎందుకని, మేము ఎప్పుడు వెళ్ళినా కృష్ణుడి గురించే చెప్తాం, భగవద్గీత తీసుకో లేదా కృష్ణుని లీల తీసుకో, రామాయణం తీసుకో, చదువు, బాగుపడు, ఆధ్యాత్మిక జ్ఞానం తెచ్చుకో అని చెప్తూ ఉంటాం. ఇవి ఎవరో చెప్పరు, ఎవరైనా చెప్తారా బయట. అందువల్లనే వాళ్ళు చేసే పనులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇంకా ఈ భౌతిక సంసారంలో వాళ్ళు చేసే పనులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు అంటే రెండు దిశలు లేదా మూడు వాళ్ళు చేసే పనుల వలన వాళ్ళు మూడు లక్ష్యాలను పొందుతారు, మూడు ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళగలరు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజస, అదో గచ్చంతి తామస. ఏమిటి, ఈ త్రిగుణాల్లో ఉన్న జీవులు ఏది ఎక్కువగా ప్రభావితమైతే, ఏ గుణం ద్వారా ఒక వ్యక్తి ప్రభావితమైతే వాడు ఆ లక్ష్యాన్ని పొందుతాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వగుణంలో ఉన్నవాడు ఎటు వెళ్తాడు, ఊర్ధ్వలోకాలు, స్వర్గలోకం, తపోలోకం, జనలోకం, మహారలోకాలు వెళ్తాడు. మధ్యే తిష్టంతి రాజస, రజగుణంలో ఉన్నాడు ఇక్కడే ఉంటాడు. అదో గచ్చంతి తామస, తామస గుణంలో ఉన్నాడు పాతాళ లోకాలకి, అతల వితల రసాతల మహితల పాతాళ లోకాలు వాటిలోకి వెళ్తాడు. కానీ ఎవరైతే వ్యవసాయాత్మిక బుద్ధి కలిగిన భక్తుడు ఉంటాడో వాడు చేసే పనులు ఈ మూడు దగ్గరికి ఎక్కడికి వెళ్ళవు. అతను చేసే పనులు ఎటువంటివి, అది ఏ లక్షణం కలిగిన పనులు అవి. ఇప్పుడు మనం అనుకున్నాం ఏంటి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అదే కృష్ణ భక్తి చేసేవాడు యొక్క గుణం ఏమిటి, ఎటువంటి గుణంలో ఉంటుంది, భగవంతుడి దగ్గర చేరుకునే సత్వగుణంలో ఉన్నవాడు చేరుకోడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థానం అంటే సత్వగుణంలో ఉన్నవాడు ఊర్ధ్వలోకాలకు వెళ్తున్నాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆ త్రిగుణాతీతుడే, కానీ దానికి ఒక గుణం, ఒక పేరు ఉంది, శుద్ధ సత్వం. సత్వమే అది కూడా, కానీ అది శుద్ధ సత్వం. ఇక్కడ ఉండే భౌతిక లోకంలో ఉండే సత్వగుణం ఎటువంటిదంటే తమో గుణం రజోగుణం చేత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇంద్రుడు, చంద్రుడు, ఇంద్రుడు కూడా అనేక సార్లు తన గురువు యొక్క పత్నిని తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంటాడు. సత్వగుణంలో ఉన్నవాడు పూర్తిగా చేయలేదు, కానీ వాళ్ళు రజోగుణం తమో గుణం ద్వారా కొన్నిసార్లు ప్రభావితం అవుతారు, కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. ఇంకా అవన్నీ ఎందుకు జరుగుతాయంటే కొన్నిసార్లు భగవంతుడు మనకి తెలియజేయడం కోసం కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఎందువల్ల ఇంకా ఏమని చెప్పుకోవచ్చు, ఇవన్నింటిని గురించి కృష్ణుడు ఒకే ఒక శ్లోకం చెప్పాడు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి అర్జున, పైకి వెళ్ళినా బ్రహ్మలోకం వెళ్ళినా తిరిగి తిరిగి మళ్ళీ మరణించాలి, మళ్ళీ పుట్టాలి రావాలి. కానీ వైకుంఠం గురించి ఎవరైతే వైకుంఠం యొక్క చేతనంలో చేస్తాడో కర్మలు, వాడు చేసే కర్మలు ఈ త్రిగుణాతీతం. దానికి ఏం పేరు ఉంది త్రిగుణాతీతం అంటే? శుద్ధ సత్వం, సత్వం శుద్ధ సత్వం అంటే పూర్తి సత్వం. అందులో ఇంకా రజోగుణం తమోగుణం అనేది కొంచెం కూడా ఉండదు, వాటి యొక్క ప్రభావమే ఉండదు అది. కాబట్టి వాడు చేసే పనులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి బయట జనాలందరికీ. ఎందుకు పనికిరాని వాళ్ళలాగా అనుకుంటూ ఉంటారు, ఏంటో ఎందుకు ఇవన్నీ చేస్తుంటారు. ఇంకా ఏమంటారు కొంతమంది, అసలు ఈ విధంగా భజన చేస్తే ఏమొస్తుంది, ఏదైనా జనానికి సేవ చేయొచ్చు కదా, ఎంతోమంది ఆహారం లేని వాళ్ళు బట్టలు లేని వాళ్ళు ఉన్నారు. మనకు కూడా ఎన్నో జన్మల్లో ఆహారం బట్టలు లేవు, అప్పుడు ఎలాగో కృష్ణుడి గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పుడు కూడా ఇంకా అదే చేస్తూ ఇక్కడే ఉండడం ఎందుకు? ఇది చెప్తే వాళ్ళకి ఎక్కదు ఎంతసేపటికి. వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఇవన్నీ కూడా వాళ్ళ మనసుకి ఎక్కవంటే, వాళ్ళు ఏదైతే చూస్తారో ఇదే సత్యం, చూడండి అంతా ఏమీ లేదు, ఉందో లేదో ఎవరికి తెలుసు, తర్వాత జన్మ ఉందో లేదో, మీరు ఏమైనా చూసారా నేను చూసానా అని అంటూ ఉంటారు. కానీ ఇది చూపించలేము, ఆత్మను చూపించగలము మనం. వాళ్ళే ఏడుస్తారు ఎవరైనా చనిపోగానే ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు, ఏం జరిగింది ఆయన అంటే పోయాడు అంటారు. ఎక్కడికి పోయాడు, ఇక్కడే ఉన్నాడు కదా, అప్పుడేమైంది జ్ఞానం? అది గుర్తుండదు. ఎందువల్లంటే అనాది కాలం నుంచి మనం ఏదైతే ఇంద్రియాలు, మన చోటు మన చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు ఇదే నిజం అనుకుంటూ ఉన్నాం, దీనివైపే మన దృష్టి మరణించాం. కానీ ఎప్పుడైతే చావు జన్మ వీటి గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదు, కాబట్టే ఇదే నిజం అనుకుంటాం. ఎందువల్లంటే ఈ చావు జన్మ అనేది చాలా క్షణికంగా జరిగి ఎక్కువ కాలం మనం ఎక్కువ కాలం ఎందులో ఉంటున్నాం, జీవించడంలో చూస్తూ ఉన్నాం మనం. ప్రతి ఒక్కరు చచ్చిపోయిన వాళ్ళని ఎక్కువ కాలం చూడడం, లేదా పుడుతున్నప్పుడు వాడు ఎంతసేపు పుడుతున్నాడని మనం అసలు చూడనే చూడడం, అది ఎలా పుడుతున్నాడని చూస్తామా, అసలు చూడం. ఈ మధ్యలో జరిగేదే మనం చూస్తాం. ఏంటి అన్నమాచార్య గారు చెప్తున్నాడు, పుట్టుటవయ్యి నిజము పోయిటవయ్యి నిజము నడిమినదంతా నాటకం. అంటే ఇదంతా నిజం కాదు, అసత్యేర సత్య పరిమాణి అంటే నిజం అసత్యాన్ని సత్యం అనుకుంటూ ఉన్నాం మనం. అందువలన ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు చేసే పనులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కానీ భక్తుడు ఏం ప్రయత్నం చేస్తాడు, ఆ విధంగా కర్మ సంగరహితంగా కర్మ చేస్తూ వాళ్ళని కూడా ఇందులోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నాడు, వాడు ఎలా ఉంటాడు, అటివాడు భౌతిక కర్మలందు అమితానురక్తుడైనా అజ్ఞాని మాదిరిగా వీడికి ఏమి జ్ఞానం లేదు. ఎంత చక్కగా చదువుకున్నాడు, బీటెక్ ఎంటెక్ చదువుకున్నాడు, మంచి ధనం వస్తుంది, ఎంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎంతో సుఖంగా ఉండొచ్చు, ఏంటి పని అని అనుకుంటూ ఉంటారు. అంతే కదా, అజ్ఞానిలా కనబడతాడు బయట వాళ్ళకి. కానీ ఆ వ్యక్తి అనుభవిస్తున్న ఆనందం, నిజమైన ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం ఎవరికి కనబడదు. ఎందుకంటే ఒకవేళ వాడు నిజంగా నవ్వాడు అనుకోండి, ఆధ్యాత్మిక ఆనందం పిరికి పిచ్చెక్కింది అనుకుంటారు మళ్ళా, అది సమస్య. ఏదైనా సమస్య ఇక్కడ, ఎందువలన నిజమైన జ్ఞానం లేనప్పుడు వాడు ఏం చేసినా కూడా పిచ్చోళ్ళలాగానే కనబడతాడు. ఎవరికి? నిజమైన పిచ్చోళ్ళకి. అది సమస్య. కాబట్టి మనం ఏ విధమైన వృత్తి చేయాలి, వ్యవసాయాత్మిక వృద్ధి ఏకేహ కుండనం, కేవలం ఒకే ఒక లక్ష్యం. ఏమిటి మన లక్ష్యం? కృష్ణ ప్రేమ. కృష్ణుని చేరినా చేరకపోయినా ఇక్కడున్నా కృష్ణుడి పట్ల మనకు నిరంతరమైన ప్రేమ ఉంటే ఇంకా ఏ వస్తువుని చూసినా, ఏ యొక్క పూజ లాభ ప్రతిష్ట ధనం జనం సుందరి ఎటువంటి వాటిని చూసినా మనకి ఆకర్షణ లేకుండా కేవలం కృష్ణుడి సేవే మనకి ఆకర్షిస్తుంది అనుకోండి, అది మనిషి జన్మలో పరిపూర్ణత పొందినట్టు. మనం ఇప్పుడు ఆ స్థితిలో లేము, చాలా మొదటి మెట్టు మీద ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం అనేది మనం చేయాలి. ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఈ ఇప్పుడు ఈ జన్మకి చాలులేండి, నేను ఇప్పుడు రెండు మాలలు చేస్తున్నాను, ఒక శ్లోకం చదువుతున్నాను, పర్వాలేదు కొంత సమయం టీవీ కూడా చూస్తుంటాం, జనంలో ఉండాలి కదా. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, అంటే కృష్ణుడు కలియుగంలో చైతన్య మహాప్రభు భక్తుడి రూపంలో వచ్చి ఏం చెప్తున్నాడంటే, అవైష్ణవ సంఘ త్యాగి, అవైష్ణవ సంఘ త్యాగి హే వై అసత్సంగ త్యాగి హే వైష్ణవ ఆచార్య. ఒక వైష్ణవుడు అంటే విష్ణు భక్తుడు అవ్వాలంటే వాడిలో మొదటి లక్షణం ఏమిటో తెలుసా, అసత్సంగ త్యాగి. ఎవరైతే భౌతికంగా అంటే విషయాల్లో మునిగి ఉంటారో, అంటే ధనం జనం సుందరి ఈ మూడు విషయాల్లో ఎప్పుడు నిమగ్నమైన వాళ్ళు ఉంటారో వాళ్ళని మొట్టమొదటి వదిలేస్తే నువ్వు భక్తిలో ముందర కలగలవు. చాలామంది చెప్తారు నేను ఎందుకంటే ఈ నామం చేయలేకపోతున్నాను, నాకేమీ ఉత్సాహం రావడం లేదు, నాకు చదవాలనిపించడం లేదు, మనసు ఎటో లాగేస్తుందంటే మనసు వేరే వైపు లాగుతుంది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం మాట్లాడే విషయాలు, చదివేవి, చూసేవి అన్నీ కూడా ఏ విధంగా ఎక్కడ ఏ రాజకీయమో, ఎక్కడ క్రికెటో లేదా ఏ సినిమానో వీటి గురించే మాట్లాడుతున్నాం. మరి అప్పుడు మనం నామం చేసినప్పుడు మనసు అటే వెళ్ళిపోతూ ఉంటుంది. మొట్టమొదటి చేయాల్సింది ఎవరైతే భక్తులు అవ్వాలనుకుంటారో వాళ్ళు చేయాల్సింది అసత్సంగ త్యాగం. అది చేస్తే భక్తుడు అవ్వడం చాలా సులభం. ఎందువల్లంటే మనం వాళ్ళు వదిలేసాం, వాళ్ళతో మాట్లాడలేదు, అవేమి చేయట్లేదు. కానీ ప్రతి జీవి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది, భగవంతుడి గురించే మిగులుతుంది, ఇంకేం మిగలదు. భౌతికంగా ఏం మాట్లాడలేదంటే ఆధ్యాత్మికంగా మాట్లాడాలి. అప్పుడు మనం ఎవరు, భగవంతుడు ఎవరు, భగవద్గీతలో ఏం చెప్పాడు, కృష్ణుడు లీలలు ఏంటి, భాగవతం, ఇవి చర్చించుకోవాలి, వీటి గురించి తెలుసుకోవాలి. కానీ మనం ఎప్పుడైతే వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటామో అప్పటి వరకు మనకి ఇందులో ఆసక్తి రాదు. ఎందువలన ఎంతో కాలం నుంచి అదే పని చేస్తూ ఉన్నాం, అనాది కాలం నుంచి విషయాల పట్లే మనకి ఆసక్తి కలిగి ఉన్నాం, ఇంద్రియ విషయాలు. మరి ఇప్పుడు ఇటువైపు రావాలంటే ఇంద్రియ విషయాల్ని వదిలితే కదా మనం. అందువల్లనే శ్రీల రూప గోస్వామి మన కోసం ఒక, మీరు అనొచ్చు మరి ఇవన్నీ ఎలాగండి, మనం నాలుక తినాలనిపిస్తుంటుంది, ఇంద్రియాలు కళ్ళు చూడాలనిపిస్తూ ఉంటాయి, చెవులు రకరకాల వినాలనిపిస్తుంది, ఇవన్నీ ఇంద్రియాలు రకరకాల విషయాల్లో మునిగి ఉన్నాయి. మరి వీటి నుంచి బయటికి ఎలాగ తీసుకురావడం అంటే చాలా చక్కని పుస్తకం ఉపదేశామృతం అని చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడు, అంటే ఆరుగురు ముఖ్యమైన శిష్యులు అక్కడ ఉన్నారు, షడ్ గోస్వాములు అంటారు. వాళ్ళలో ముఖ్యులైన వాళ్ళు రూప గోస్వామి. ఆయన రాసిన ఒక పుస్తకం మన దగ్గర ఉంది, అది ఉపదేశామృతం. ఉపదేశామృతం అంటే ఏ విధంగా మన ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి, ఏ విధంగా భగవద్భక్తి చేయాలి. ఎవరైనా ఈ యొక్క ఈ బ్రహ్మమగ్న గౌడీయ సంప్రదాయంలో భక్తిలో ముందరికి వెళ్ళాలనుకుంటారు అనుకుంటున్నారు వాళ్ళందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఈ ఉపదేశామృతం. ప్రతి ఒక్కటి, అందులో ఉన్న ప్రతి ఒక్కటి, శ్రీల ప్రభుపాద గారు చాలా చక్కని భాష్యం ఇచ్చారు ఆ శ్లోకాలకు. అందులో 11 శ్లోకాలు ఉంటాయి. ఈ 11 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి, దాన్ని తప్పకుండా ఆచరించాలి. శుద్ధ భక్తుడు అవ్వాలంటే ఏ సంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందువల్లంటే 2 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్విర్భక్తి ప్రణశ్యతి షడ్విర్భక్తి వినశ్యతి. అంటే ఈ 6 రకాల అత్యాహార, ఎక్కువగా అవసరం లేని దానికంటే ఎక్కువగా తినడం. ఇక్కడ తినడం అంటే కేవలం తినడమే కాదు, మనం మన దగ్గర పెట్టుకోవడం కూడా, సమకూర్చుకోవడం, అత్యాహార ప్రయాస, అవసరం లేని దానికోసం కూడా మనం ప్రయాస చేస్తూ ఉంటాం. ఆల్రెడీ 1 కోటి రూపాయలు ఉంది, 1 కోటి కోసం అవసరం లేదు వాడికి. అత్యాహార ప్రయాసస్య జనసంగస్య, జనసంఘం అంటే ఎవరైతే భక్తిలో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళతో కలవడం, ఈ విధంగా చేయడం ద్వారా. ఇంకా అనేకమైనవి ఉన్నాయి అందులో, లౌల్యం జనసంగస్య లౌల్యం చ, ఈ విధంగా 6 ఉన్నాయి. వీటి ద్వారా భక్తి ఉన్నది కూడా పోతుంది. మరి తర్వాత శ్లోకంలో దదాది ప్రతిగ్రహణాది విజయమాతి అఖ్యాతి ప్రచతి ముందే భోజతే చేయవ షడ్విధం ప్రీతి లక్షణం, ఇది కాదు ఇంకొక శ్లోకం ఉంది, ఇంకో 6 ఉంటాయి. ఆ 6 చేయడం ద్వారా భక్తిలో ముందరికి వెళ్తాము. శ్లోకం గుర్తురావట్లేదు అది. అయితే ఆ పుస్తకం దయచేసి మీ అందరూ కూడా తీసుకొని చదవడం మొదలు పెట్టండి. ఎవరైతే ఆల్రెడీ అంటే ఇప్పటికే శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు చదువుతూ ఉన్నవాడు, అసలు ఏమీ చదవని వాళ్ళే చదివితే ఏమర్థం కాదు. ఏమి ఆల్రెడీ ఇప్పటికే చదువుతూ ఉన్నవాళ్ళే చదవచ్చు, అసలు ఏ చదవకపోయినా కూడా చదవచ్చు, కానీ చదువుతూ ఉన్నవాళ్ళు చదివితే చాలా త్వరగా అర్థమవుతుంది. ఆ విధంగా మనం భక్తిలో ముందరకెళ్ళగలం. అంతేగాని మనం కూడా ఇతరుల వలె వీళ్ళందరూ చాలా చదువుకున్న వాళ్ళు, ఎంఏ బిఏ వాళ్ళు ధన వెంట ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతి వెంట ఉన్నారు, కాబట్టి మనం కూడా అలా వెళ్దాం అనుకుంటే మనం ఆధ్యాత్మికమైనది పొందలేం. భౌతికంగా ఏమైనా పొందొచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా ఏమి పొందలేం. కానీ భౌతికంగా ఎంత పొందినా కూడా పునరభియానం పునరపి మరణం ఇదంతా ఈ జన్మ వరకే. మనకి కోటీశ్వరుడు కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఇవన్నీ అయ్యి ధనం ఎక్కువ రావడం వల్ల పిచ్చి పిచ్చి పనులు పాప కృత్యాలు చేసామనుకోండి, కిందకెళ్ళి అధోగచ్చింది తామస. అది నిజానికి ఈ రోజుల్లో ఎవరి దగ్గర ధనం ఎక్కువ ఉందో దాదాపు 99% వాళ్ళకి అధోగచ్చింది. ఎందుకంటే వాళ్ళు మంచి పనులు ఏమి చేయరు, అన్ని పిచ్చి పిచ్చి పనులు పాప కృత్యాలే చేస్తూ ఉంటారు. ఏమిటి నాలుగు, మనం ఏదైతే నియమాలు ఉన్నాయో ఆ నాలుగు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమిటి మాంసం తినడం, ధనం ఉంటే పూర్తిగా తింటాడు, మద్యం సేవించడం, జోలం ఆడడం, అక్రమ సంబంధాలు కలిగి ఉండడం, వాడికి దేంట్లో లోటు ఉండదు. ధనం ఉంటే ఇవన్నీ కూడా లభిస్తాయి. అందుకే ముఖ్యంగా సాధారణంగా చూసినట్లయితే ఎవరైతే ఎక్కువ ధనం, ఇంకా ఎవరైతే ధనం పూర్తిగా తక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా త్వరగా భక్తులు ముందరికెళ్ళడానికి అవకాశం. ఎందుకంటే ఎప్పుడైతే ధనం వస్తుందో వీటన్నిటి సదుపాయాలు పొందడానికి అవకాశం లభిస్తుంది. అందులో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, కావున ఏ విధముగా కర్మను అనుభవలను మరియు ఎట్లు కర్మ ఫలములను కృష్ణ భక్తి ప్రయోజనార్థమై వినియోగించగలను కృష్ణ భక్తుడు జనులకు చెప్పగలను. వాళ్ళ దగ్గర ధనం చాలా ఉంది, దాన్ని ఏం చేయాలి, కృష్ణుని మందిరమే కట్టించడానికి, లేదా మనం మొన్న మధ్య జరుపుకున్న జన్మాష్టమి కృష్ణుడికి సంబంధించిన ప్రచారం కోసం ఉపయోగించడం, వాళ్ళ చేత ప్రచారానికి పుస్తకాలు వితరణ చేయించడం, ఈ విధంగా ఏదో ఒక విధంగా వాళ్ళని భక్తులైన వాళ్ళు కృష్ణుడి యొక్క సేవలు ఉంచడానికి వాళ్ళ చేత ఒక మాట జపం చేయించడం, శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు చదివించడం, ఏదో ఒక విధంగా ప్రాధేయపడైన చైతన్య మహాప్రభు పద్ధతి అదే. ఏమిటి, ఏదో ఒక విధంగా జనులందరికీ కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళని కృష్ణుడికి సేవలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎందువల్లంటే కలియుగంలో నిజానికి చంపాలనుకోండి దుష్టులు, ప్రతి ఒక్కడిని చంపేయాలి, మనం అందరం కూడా చచ్చిపోవాల్సింది. దుష్ట శిక్షణ ఈ విధంగా ఏంటి, కృష్ణుడు భగవద్గీత శ్లోకం చెప్పాడు, దేని శ్లోకం, యథాయథను ఇలాగ అభ్యుదాన అధర్మ విస్తారాత్మను విజయాత్మ. తర్వాత శ్లోకం పవిత్రమైన సాధువు వినాశాయ దుష్కృతం, అంటే ఇక్కడ అదే వినాశాయ దుష్కృతం, దుష్కృతులైన వాళ్ళని వినాశం చేయాలనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కడు మనందరం కూడా దుష్కృతులమే. ఎవరు సుకృతి నోర్చిన ఎవరు లేరు ఇక్కడ, సుకృతులు అంటే సుకృతి కలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే కలియుగంలో ఉన్న జీవులు ఎవరు అనుకుంటున్నారు, ఎవరైతే పూర్తిగా పాపం ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళు అనమాట, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, వీళ్ళంతా పాపం ఎక్కువగా కుప్పల కుప్పలు ఉంటే వాళ్ళు కలియుగంలో పుడతారు. కానీ ఈ కలియుగంలో మన అదృష్టం ఏమిటంటే చైతన్య మహాప్రభువు నేరుగా కృష్ణ ప్రేమ ఇస్తున్నాడు. అది ఇంత సులభమైన పద్ధతి ఇతర యుగంలో ఉండదు. అందుకే ఎవరైతే విద్వాంసులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, కలిని పొగుడుతారనమాట. ఓ ఇంత అదృష్టం అది. అందువలన ఇంత అదృష్టం ఉన్నా మనం వ్యవసాయానికి బుద్ధి లేదనుకోండి, మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, అది మాత్రం తప్పదు. అప్పుడు ఈ మూడు స్థితుల్లో ఊర్ధ్వ మధ్య అదే లోకాల్లో ఎప్పుడు తిరుగుతూ ఉండాల్సింది. మరి మనందరం వ్యవసాయాత్మక బుద్ధి కేవలం కృష్ణుడిని లేదా విష్ణు నారాయణ ఎవరికి నచ్చిన విగ్రహం, కృష్ణుడి యొక్క విగ్రహాలు, విష్ణు యొక్క విగ్రహం వాటికి ఆకర్షణ కలిగి ఉంది. ఇతర ఏ విగ్రహాలకి ఎవరికి ఆకర్షణ కలిగి ఉండగా మనం వైకుంఠం చేరనే చేరాం. వైకుంఠం మాట ఏమిటి, ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం కూడా సందేహమే. ఎందువల్లంటే ఇతర వాళ్ళని పూజించి వాళ్ళు దానివల్ల ధనం వస్తుంది, ధనం వస్తే తిరిగి పాపం చేసే అవకాశం ఉంటుంది, సదుపాయాలు వస్తాయి, కొద్దిగా సదుపాయాలు వచ్చినప్పుడు పాపం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల కుంతి మహారాణి ఏమని ప్రార్థిస్తుంది, నాకు ఎక్కువ కష్టాలు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంది కుంతి మహారాణి, సదుపాయాలు ఇవ్వబడలేదు. ఆ విధంగా నేను గుర్తుంచుకోవచ్చు అని చెప్తాను. కుంతి మహారాణి బోధన చాలా మంచి పుస్తకం కాబట్టి మీ అందరూ తప్పకుండా ప్రతిరోజు శ్రీల ప్రభుపాద పుస్తకాలు చదువుతూ ఉండాలి. చదువుతున్నారు అందరూ? కొంతమంది చదవట్లేదు. అందరు చదువుతున్నారా? ఇంకా అందరూ చదవాలి. లేదంటే నిజమైన విద్వాంసులు అవ్వలేరు, పామరులే. మీరు పామరులుగా ఉంటారా, విద్వాంసులు అవుతాం, పండితులు అవ్వాలి. నిజమైన పండితులు అవ్వాలంటే శాస్త్రం తెలుసుకోవాలి. కేవలం ఏదో సెంటిమెంటల్గా నామం చేస్తే సరిపోదు. ఎందుకు నామం చేస్తున్నాం, ఏమిటి, దీనివల్ల ఏం జరుగుతుంది, మన లక్ష్యం ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది తెలియకపోతే అందరిలాగానే మనం కూడా, అందరూ ఏదో చేస్తున్నారు, ఏదో సహస్రనామాలు ఏదో అష్టోత్తరాలు చేస్తున్నాం, మనం చేస్తున్నాం, అలాగే అయిపోతుంది. కాబట్టి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే నిజమైన విద్వాంసులను అవగలం. అప్పుడే మనకి వ్యవసాయాత్మక బుద్ధి అనేది వస్తుంది. ఏ విధంగా కృష్ణుడు భగవంతుడు, మనం ఎందుకు కృష్ణ భక్తి చేయాలి, ఏమిటి అనేవి మొత్తం తెలుసుకోవడం ద్వారానే మనం భక్తిలో ముందరకెళ్ళగలం. లేదంటే ప్రభుపాదులు వారు ఇన్ని పుస్తకాలు రాయాల్సిన అవసరం ఉంది, అందరికీ చెప్పొచ్చు కదా, హరే కృష్ణ మహామంత్రం జపించండి సరిపోతుంది. ఇవన్నీ ఎందుకు రాశారు? మన కోసం. కాబట్టి మనం కనీసం ఎప్పటి నుంచైనా మేలుకొని ప్రతిరోజు చదువుదాం. అదేవిధంగా అందరికీ భిన్నంగా ఉండే పనులు చేస్తున్నామని మనం భయపడకూడదు. ఎందుకంటే మనం చేసేది పూర్తిగా ఈ త్రిగుణాతీతమైన కార్యం. కాబట్టి ఇవి అందరూ చేసినట్లుగా మనకి ఎప్పుడు కూడా ఉండవు. అందులో మనం ఏదో సిగ్గుపడాల్సిందో లేదా బిడియంగా ఉండాల్సిందో, అందరిలాగా మనం లేవనో బాధపడాల్సిన పని లేదు. ఎందువల్లంటే అందరూ ఈ భౌతిక సంసారంలో ఉంటారు. ఎవరైతే కృష్ణ సంబంధిత కార్యాలు చేస్తుంటారో వాళ్ళు వైకుంఠం వెళ్తారు. మరి మనం వైకుంఠం వెళ్ళాలనుకుంటే అందరు చేసే పనులకు భిన్నంగా ఉండేవి చేయాల్సిందే. దాని ద్వారా ఇతరులు కూడా భక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు, సూచనలు, సలహాలు? అవును, మనకి ఎంతోమంది ఆచార్యులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇతరులతో పూర్తిగా ఏమీ అసలు ఏమాత్రం సంబంధం లేకుండా అందరినీ నిందించడం ఏదో చేయలేదు. కాబట్టి ఇతరులతో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో, మనకి భక్తి వినోద్ ఠాకూర్లు వారు ఉన్నారు, భక్తి సిద్ధాంత శాస్త్రి ఠాకూర్లు వారు ఉన్నారు, శ్రీల ప్రభుపాద ఎంతోమందితో మాట్లాడారు. ఎవరు పూర్తిగా మాంసం తినేవాళ్ళు, మద్యం సేవించేవాళ్ళు, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు, ఎంతోమంది పొలిటీషియన్స్ మరియు పోలీసులు వీళ్ళందరితో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడు వాళ్ళకి సాంగత్యాన్ని ప్రభుపాదారు ఇచ్చారే, కానీ వాళ్ళ నుంచి ఎప్పుడు సాంగత్యం తీసుకోలేదు. ఇక్కడ అదే, అందుకే నేను చెప్పాను సాంగత్యం అంటే ఏమిటి అని. అది సాంగత్యం అంటే అంతేగాని వాళ్ళతో పూర్తిగా కలవడం లేదా అసలు వాళ్ళతో మాట్లాడితే ఏదో అయిపోద్ది అంటే అది కాదు. ఇక్కడ అయ్యేది వాళ్ళతో మాట్లాడితే ఏం కాదు, కానీ వాళ్ళు చెప్పింది మనం ఆచరించామనుకోండి అది సాంగత్యం. కానీ మనం ఇప్పుడు మనం చెప్పింది ఇతరులు ఆచరించాల్సిందే. ఎందువల్లంటే మనం కృష్ణుడు చెప్పింది మనం చేస్తున్నాం, ఇతరుడు కృష్ణుని చెప్పింది చేయట్లేదు. కాబట్టి మనం వాళ్ళ మాట వినం. ఎందుకు వినాలి? వాళ్ళు చెప్పింది ఏదైనా శాస్త్రంలో చెప్తున్నారా, భగవద్గీత నుంచి చెప్తున్నారా, మనం వింటాం. అది అలా ఉన్నంతకాలం ఏమి కాదు మనకి. అందుకే సెంటిమెంటల్గా ఉండకూడదు. ఇలాగే ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఎప్పుడైతే శాస్త్రం చదవలేదో అప్పుడు. ఏంటి ఓ ఇతరులతో మాట్లాడకూడదు, ఏం చేయకూడదు, పూర్తిగా దూరంగా ఉండాలి, అసలు మౌనంగా ఉండాలి, ఇతరులు ఏం చెప్పినా మనం ఏం చెప్పకూడదు, ఇది కాదు కదా. ఉదాహరణకి ఎవరైనా రోడ్డు మీద వెళ్తే విజయవాడ బస్సు ఎక్కడ దొరుకుతుందంటే పలానా దగ్గర దొరుకుతుందని మనం చెప్పవచ్చు, తప్పే ఉంది అందులో. కానీ అమ్మో మాట్లాడకూడదు, అది సెంటిమెంటల్ అయిపోతుంది. హరే కృష్ణ. ఇంకా ఏమైనా సందేహాలు? కాబట్టి దయచేసి ఉపదేశ అమృతం చదవండి. ఎవరు? శివుణ్ణి. కైలాసం చేరుకుంటారు వైకుంఠంలో కాదు కదా. ముక్తి లభించాలంటే ఎంతో కొంత భక్తి చేయందే విష్ణువుని నారాయణో పరవ్యక్తాత్ అని శంకరాచార్యులు వారు చెప్పారు. దాన్ని గుర్తించకుండా ఉన్నట్లయితే ముక్తి పొందలేదు. ఎవరైనా సరే చూసినట్లయితే మాయావాదులు వీళ్ళందరూ కూడా కృష్ణుని ఆరాధిస్తారు. కృష్ణుడికి ఎంతో కొంత సేవ అనేది జరిగింది వాళ్ళు, అప్పుడే ముక్తి అనేది. అంతేగాని కృష్ణుని సేవించకుండా అసలు ముక్తి అనేది, అంటే విష్ణువుని సేవించకుండా ముక్తి అనేది ఎవరికి రాదు. అదే అదే వాళ్ళందరూ ఏంటి, తమోగుణం రజోగుణం మహా అంటే సత్వగుణంలో కొంత ఉండొచ్చు కానీ శుద్ధ సత్వంలోకి వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా భౌతికమైన కోరికలు కోరుతారు. శివాదు మిగతా దేవతలు అందరి దగ్గర భౌతికమైన కోరికలు కోరుతారు, వాళ్ళు త్వరగా తీరుస్తారు కూడా, త్వరగా తీరుస్తారు. కానీ కృష్ణుడు అలా కాదు, అందువల్లనే కృష్ణుడి దగ్గరికి ఎవరు త్వరగా రారన్నమాట. ఎందుకంటే శాస్త్రాలు ఏంటంటే చెప్పబడింది, ఫలానా ఇప్పుడు సూర్యుని ప్రార్థిస్తే మన ఆరోగ్యం త్వరగా బాగుంది, అదేవిధంగా శివుని ప్రార్థిస్తే మంచి భర్త లభిస్తాడు, దుర్గని ప్రార్థిస్తే మంచి భార్య లభిస్తుంది. ఈ విధంగా మన విఘ్నాలు ఏమైనా పోవడానికి వినాయకుడిని. కానీ వీటన్నిటిని ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో ఇవన్నీ కూడా కృష్ణుడు చూసుకుంటాడు. మీ జీవితంలో సమస్యలు అన్నీ, ఎటువంటి సమస్య ఉన్నా ఆరోగ్యం కానీ ఏదైనా కానీ, మొత్తానికి కృష్ణుడు ఎటువంటి పరిస్థితి ఏర్పరుస్తాడంటే మీరు ఏ విధంగా అయితే కృష్ణుడి దగ్గరికి చేరగలరో అటువంటి పరిస్థితిలో మనం ఉంచుతాడు. మన కష్టాలు ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ కృష్ణుడిని స్మరించడం, కృష్ణుని నామం చేయడం, కృష్ణుడి సేవ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది భక్తుడికి. మనకు అనిపిస్తుంది వాడు కష్టాలు పడుతుంటాడు కొన్నిసార్లు భక్తుడు, కానీ ఆ కష్టాల వల్ల వాడికి ప్రేరణ లభిస్తుంది అన్నమాట భక్తి చేయడానికి. ఓ ఈ భౌతిక సంసారం కష్టాలతో కూడింది కాబట్టి త్వరగా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలని వాడి మనసులో అనిపిస్తుంది. కానీ బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, చూసారా భక్తులు అయ్యారు కానీ ఏముంది ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చినాయి. కానీ ఆ భక్తుడికి అలా ఉండదు, ఓ ఈ విధంగా నన్ను కృష్ణుడు నాకు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట, నేను త్వరగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ వెళ్ళాలని, ఈ భౌతిక సంసారం దుఃఖాలయం అనేది తిరిగి గుర్తు చేసుకుంటాడు. కానీ బయట ఉన్నవాడికి అలా కాదు, ఓ చూసారా కష్టాలని సుఖంగా ఉండాలి, వాడు ఎంతకాలమైనా సుఖంగా ఉండాలని ప్రయత్నం చేస్తాడే కానీ సుఖం ఎప్పుడు వాడికి లభించదు. ఎందువల్ల నాకు దుఃఖాలయం, సుఖం ఎలా లభిస్తున్నాడు, దుఃఖాలయమే దుఃఖం ఉంటుంది అంతే, ఇంక వేరేది ఏమి ఉండదు. అది భ్రమ మాత్రమే సుఖం పొందొచ్చు అనేది. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.